அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுருதராப்யாம் நகேந்திர கன்யா வ்ருஷகேதனாப்யாம் நமோ நம சங்கர பார்வதீப்யாம். ஸ்ரீசைல ஜோதிர்லிங்க பிராங்கணல்ல ஒக்க பக்கன சாமிவாரு, மரோ பக்கன அம்மவாரு பிரமராம்பாதேவி. ఆది దంపతుల్ని పురాణ దంపతుల్ని మనం సాక్షులుగా చేసుకుని వారి సన్నిధానంలో ఈ శ్రీశైల మహిమని ఒక 3 రోజుల పాటు చెప్పుకుందాం. ఈ మధ్యకాలంలో ఈ దివ్యక్షేత్రంలో చాలా అద్భుతంగా ప్రవచనాలు జరుగుతున్నాయని విన్నాను. అలా ప్రవచనం చేసే భాగ్యాన్ని ఇప్పుడు ప్రస్తుతం వచ్చినటువంటి అధికారుల ఆధ్యాత్మిక దృష్టికోణం పరమాత్ముని కరుణ వల్ల ఏర్పడింది. ప్రత్యేకంగా వారందరికీ అనేక మంగళాశాసనాలు అందజేస్తూ ఈ క్షేత్రానికి ఉన్న పేరే శ్రీ శైలం. శ్రీ అంటే శ్రింగ్ సేవాయాం అని ఒక ధాతువు నుంచి ఏర్పడింది. సంస్కృతంలో శ్రింగ్ అని ఒక ధాతువు ఉంది, దానికి అర్థం ఏమిటంటే సేవించుట అనే అర్థంలో వాడతాం. ఎవరైనా పరమాత్ముణ్ణి సేవిస్తే, ఈశ్వర నువ్వు ఉన్నావు అని నమ్మి భక్తి శ్రద్ధలతో ఆయనని పూజిస్తే, అలా పూజించేవాడి ఇంటికి వెళ్ళి వాడికి సేవ చేస్తాడు ఆయన. అందుకని ఆయన్ని శ్రీసుడు అన్నారు. ఈ కొండకి శ్రీశైలం అని పేరు ఎందుకు పెట్టారు ప్రత్యేకంగా అంటే, దానికి లింగపురాణం ఒక గొప్ప మాట చెప్పింది. ఇటు లింగపురాణంలో, వాయుపురాణంలో, శివపురాణంలో, స్కాందపురాణంలో, కాశీఖండంలో శ్రీశైల మహిమ అత్యద్భుతంగా ఉంది. ఇంచుమించుగా క్షేత్రాల మహిమ అన్ని పురాణాల్లో చెప్పిన ఈ ప్రత్యేక పురాణాలలో మరింత ఎక్కువగా చెప్పారు. అందులో చెప్పారు, శ్రీశైల క్షేత్రంలోకి అడుగుపెట్టి స్వామివారి దర్శనం చేసుకున్నప్పటి నుంచి వారింటిలో ఏదో ఒక రూపంలో స్వామి అడుగుపెట్టి వాళ్ళకి సేవ చేస్తాట. అంత కరుణాస్వరూపుడు. మనం వెళ్ళి ఆయన మీద ఇన్ని నీళ్లు పోస్తే, ఇంత పత్రి వేస్తే, ఒక్క పుష్పం వేస్తే ఆ మాత్రానికే సంతోషపడిపోయి, ఒరే నాయన నా కోసం వచ్చావా, నా దర్శనం చేసుకున్నావా, నా మీద ఒక్క ఆకు పెట్టావా, ఇన్ని నీళ్లు తల్లావా, చాలురా, ఈ రోజు నుంచి నీ ఇంటిలో సేవ చేసి నిన్ను పూజిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నీ బాధ్యత నాది అంటట. ఇలా అనే దేవుడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన శ్రీశైల మల్లికార్జునుడు అన్నారు. అందుకని ఈ కొండకి శ్రీశైలం అని ప్రధానంగా పేరు వచ్చింది. అంటే తనను సేవించు వారిని సేవించడానికి వెడతాడు. సాధారణంగా భగవంతుణ్ణి మనం సేవించాలి, కానీ మనల్ని ఆయన సేవించడం ఏమిటంటే అదే ఆయన కరుణ. అంటే మీరు చూసారుగా ఎక్కడికక్కడ ఎంతమంది భక్తులను ఆయన వచ్చి నెత్తి మీద పెట్టుకుని ప్రేమించాడో చెప్పలేం. అవ్యాజ కరుణామూర్తి అన్నారు. అందుకే రాజశేఖర చరిత్ర అని ఒక కావ్యం ఉన్నది తెలుగులో. అష్టదిగ్గజాలలో ఒకడిగా ప్రసిద్ధికెక్కిన మాదయ్య గారి వలన రాజశేఖర చరిత్రలో చిన్న పద్యంతో శివుడు గొప్పతనాన్ని చెప్పాడు అనుభవించి ఆయన. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు జల్లి నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తిరిసుమంత యవ్వాడు పారవైచు కామధే నువ్వు వానిల్టిగాడి పసరము అల్లసురశాఖి వానిల్టి మొల్ల చెట్టు. శివుడి దగ్గరికి వెళ్ళి శ్రీశైల మల్లికార్జున లింగం చూడడానికి చాలా చిన్నదిగా కనపడుతుంది. ఆయన కూడా చిన్న పూజకే సంతోషపడిపోతాడు. ఏం కష్టపడొద్దట, నీళ్లు జల్లి అన్నాడు. జల్లడం మండలంలో అర్థమైంది కదా మీకు, నిజంగా భగవంతుడి మీద భక్తితో అలా పోసి అభిషేకం చెయ్యాలి. వేదమంత్రాలు, మహన్యాసం, నమక చమకాలు ఇవన్నీ మంచి స్వరంతో, సుశిక్షిత స్వరంతో చదివి అభిషేకం చేస్తే భగవంతుడు సంతోషిస్తాడు అండంలో తేడాల. కానీ ఈయనకి అవన్నీ కూడా అక్కర్లేదట. ఏమీ చేతకాకపోయినా, కంఠం బాగా లేకపోయినా, స్వరం బాగా లేకపోయినా, నీళ్లు పొయ్యడానికి ఓపిక లేకపోయినా, ఏదోలే మనకని నీళ్ళు ఇచ్చారు కదా అర్చకులని, ఆ నీళ్లు అలా జల్లేస్తే దూరం నుంచి ఆ మాత్రానికి సంతోషపడిపోయి బోళాశంకరుడు, అబ్బా అంత దూరం నుంచి నా మీద నీళ్లు పోసావా నాయన, ఇదే నాకు అమృతాభిషేకము అనుకుంటాడు. జల్లితే కూడా అభిషేకంగా భావిస్తాడు ఆయన. ఇంకా నిజంగా భక్తితో పోస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. ఇన్ని నీళ్లు జల్లితే అదే మహాభిషేకంగా భావించి కామధేనువుని పట్టుకొని వచ్చి మన ఇంట్లో కట్టేస్తాడు. కామధేనువు ఎక్కడుంటుంది? స్వర్గలోకంలో ఉంటుంది. పూర్వం పాలసముద్రం చిలికినప్పుడు కామధేనువు అనేటటువంటి ఆవు పుట్టింది. ఆవు దగ్గరకు వెళ్ళి దాని పాలు పితికి ఏం అడిగితే అది ఇస్తుంది. కామధేనువు తక్షణం కోరిన కోరికలను తీరుస్తుంది. స్వామివారు ఇన్ని నీళ్లు జల్లితే మన ఇంట్లో కామధేనువుని దొడ్లో పశువు కింద కట్టేస్తాడు. మన ఇంటిలో ఒక ఆవుని కట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలు పితుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని పేడ తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాని పవిత్రమైన మూత్రాన్ని మనం వాడుకోవచ్చు. ఇన్ని నీళ్లు జల్లితే అలా కామధేనువుని మన పెరటిలో పశువులాగా పెట్టేస్తున్నాడు ఆయన. ఇంకా పత్తిరి అన్నాడు ఆయన. పత్రి అని కూడా అలా సంస్కృతంలో పత్రి అంటాం, అది తెలుగులో వికృతి అయిపోతే పత్తిరి. స్వామి మీదకి వెళ్ళి దగ్గరకి వెళ్ళి పూజ చేయడానికి అవకాశం ఉండదు. ఒక్కొక్కప్పుడు వేలు లక్షల జనం వస్తారు, అప్పుడు ఎవరం ఏం చేయలేము. దూరం నుంచే మన చేతిలో నాకు విసిరాం అనుకోండి, ఆ విసిరింది ఆయన మీద పడకపోయినా నా మీద ఇంత పత్రి వేసి పూజ చేసావా, బిల్వపత్రం వేసావా చాలు అని సంతోషించి దొడ్లో మన పెరట్లో కల్పవృక్షం నాటుతాట ఆయన. కల్పవృక్షం కూడా పూర్వం క్షీరసాగర మథనంలో పుట్టింది, దేవలోకంలో ఉంటుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం అడిగితేది తక్షణం ఇస్తుంది. పాలంటే పాలు ఇస్తుంది, అన్నం అంటే అన్నం ఇస్తుంది, సంపదలంటే సంపదలు ఇస్తుంది. స్వామివారు ఇంత పత్రి వేస్తే ఆ కాస్త పత్రికే సంతోషించి అంతటి కల్పవృక్షం మన పెరట్లో నాటుతాడు. అనగా అంతరార్థం ఏమిటంటే, నువ్వు చిత్తశుద్ధితో చెయ్యకపోయినా, పొరపాటున నీళ్లు చల్లినా, దూరం నుంచి పత్రి విసిరినా, అది కూడా తనకి సేవ కిందే భావించి మన కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షము కామధేనువు అవుతున్నాడా పరమాత్మ. ఇంతటి అవ్యాజ కరుణామూర్తి ఈ సృష్టిలో మరొకడు లేడు, అందువల్ల ఆయన ఉన్న కొండ శ్రీశైలం అన్నారు. ఎంత సులభమండి అది, నానాయాత్ర పడిపోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పువ్వులు తేవక్కర్లేదు, పత్రి తేవక్కర్లేదు, పాలు తేవక్కర్లేదు, ఇంకొక దివ్యమైన జలం తేవక్కర్లేదు, ఆ మాత్రం పూజకి సంతోషిస్తున్నాడు. కనీసం అది కూడా చేయలేకపోతే మన జన్మ దండక్ కదా అన్నారు ఆయన. అంత దివ్యక్షేత్రం ఇది. కాశీఖండంలో అగస్త్యుడు, లోపాముద్ర ఇద్దరు సంవాదం చేసుకున్నారు. ఒకప్పుడు చాలా కాలం అగస్త్య మహర్షి కాశీలో పెద్ద ఆశ్రమం కట్టుకుని అక్కడే విశాలమైన ఒక బిల్వవనాన్ని పెంచి, మారేడు తోట పెంచి అందులో ఉన్న మారేడు దళాలతోటి ఇంకా రకరకాలైన పువ్వులతోటి పార్వతీ పరమేశ్వరులు పూజించేవాడు. కాశీ అన్నపూర్ణాదేవిని, విశాలాక్షిని, అక్కడ ఉన్నటువంటి డుంటి విఘ్నేశ్వరుణ్ణి, కాశికా విశ్వేశ్వరుణ్ణి పూజించేవాడు ఆయన. ఆయన భార్య లోపాముద్ర. ఈ లోపాముద్ర ఒక మల్లె తోట వేసుకుంది కాశీలో. ఈ మల్లె తీగలు బాగా పెరిగి అందులోంచి తెల్లని స్వచ్ఛమైన పువ్వులు వచ్చేవి. ఈ పువ్వులు దండ కింద గుచ్చి రోజు అమ్మవారికి, అయ్యవారికి, విఘ్నేశ్వరుడికి, కుమారస్వామికి వేసేదావిడ. చాలా పెద్ద కథ, క్లుప్తంగా రెండు ముక్కల్లో చెబుతున్నాను. ఒకప్పుడు వింధ్య పర్వతం ఆగ్రహించాడు. ఆ వింధ్య పర్వతం తిన్నగా ఉండక ఆకాశం అంత ఎత్తు పెరిగి సూర్యుడి ఘట్టం వచ్చేశాడు. అది బహుశా మీ అందరికీ తెలుసున్న ఘట్టమే. ఓసారి నారదుడు భూలోకానికి తీర్థయాత్రలకని వచ్చి వస్తూ వింధ్య పర్వతం ఉన్న చోటికి నర్మదా నది దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనం ఓంకార క్షేత్రం అంటున్నామే అక్కడికి వచ్చాడు ఆయన. అక్కడికి రాగానే నారదుడు అంతటి వాడు వచ్చాడు గనక పౌరాణికులు వచ్చినప్పుడు స్వాగతం చెప్పి దండ వేసి ఏ విధమైన మర్యాదలు చెయ్యాలో శాస్త్రోక్తంగా అలా చెయ్యాలి అని ఒక నియమం. ఆ నియమం ప్రకారంగా వింధ్య పర్వతం కూడా ఒక అందమైన పురుష రూపం ధరించి నారద మహర్షికి నర్మదా నదీ జలాలతో కాళ్ళు కడిగి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాత ఒక దండ వేసి పూజించి వినయంగా కూర్చోబెట్టి పర్వతాలు చాలా ఉన్నాయండి. శ్రీశైలం అనే పర్వతం ఉంది, శ్రీ అనే పేరు కలిగిన శైలం కొండ, అలాగే వెంకటాచలం ఉంది, అహోబలం ఉంది, సోనాద్రి ఉంది, సహ్యాద్రి ఉన్నాయి, మేరు పర్వతం ఉంది, ఇన్ని పర్వతాలు ఉన్నాయి. కానీ నా అంత గొప్ప పర్వతం ఈ సృష్టిలో ఎక్కడైనా ఉందా? నేను మహామహిమ కలిగిన వాడిని అని పొగుడుకున్నాడు. ఎంత గొప్ప వాడికైనా అప్పుడప్పుడు ఇలాంటి అహంకారాలు వస్తాయి, ఇక్కడే పతనం అయిపోతాడు ఎవడైనా. తిన్నగా ఉండక నేను చాలా గొప్పవాడిని అని ఆత్మస్థుతి చేసుకుని వింధ్య పర్వతం నాలాంటి భక్తుడు నాలాంటి గొప్పవాడు ఎక్కడైనా ఉన్నాడా అన్నాడు. నారదుడి లక్షణం ఏమిటి? ఎవరికైనా అహంకారం వచ్చిందంటే ఓ పోటు పొడుస్తాడు వెంటనే. అది కూడా శిక్ష తెలిసి తెలియనట్టుగా వేస్తాడు. వెంటనే ఆయన లోపల అసహ్యించుకుని పైకి మాత్రం ఏమి ఎరగనట్టుగా, నా ఆయన వింధ్య పర్వతమా, నిన్ను నువ్వు తెగపొగుడుకుంటున్నావు, నీ బలం ఏమిటో నీకే తెలియాలి, మాకు తెలియదు, ఎవరి బలం ఎంతో మాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఏదో తీర్థయాత్రలు చేసుకునేవాడిని, వైకుంఠం నుంచి ఇప్పుడే వస్తున్నాను, కానీ మేరు పర్వతం కూడా తనంత గొప్పవాడు లేడని తనను తాను పొగుడుకుంటున్నాడు. ఇంత పూర్వం ఆయన దగ్గరికి వెళ్ళా, వెళ్ళినప్పుడు మేరు పర్వతం నా అంత గొప్ప కొండ లేదు, నా చుట్టూనే నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి, సూర్యుడు రోజు నా చుట్టూ తిరుగుతాడు, కేదారం అనేటటువంటి దివ్యక్షేత్రం నా దగ్గరే ఉంది, కాబట్టి నేనే గొప్ప కొండని అని ఆయన పొగుడుకున్నాడు. నువ్వు చూస్తే నువ్వు గొప్పవాడని పొగుడుకుంటున్నావు, కానీ ఈ లోకంలో ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళెవరూ వాళ్ళని వాళ్ళు పొగుడుకోలా. సుస్పష్టంగా కాశీఖండంలో చెప్పారు, ఏమన్నా తెలుసా, శ్రీశైలం మహామహిమ కలిగిన క్షేత్రం, కానీ ఆ పర్వతరాజు తనను తాను పొగుడుకోలేదు, వెంకటాచలం తనను తాను పొగుడుకోలేదు, నువ్వు మాత్రం పొగుడుకుంటున్నావు, ఏమో ఎవరి గొప్పతనం ఏముందో అని అంటించవలసిన మాట అంటించి వెళ్ళిపోయాడు. దాంతో వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. తక్కిన కొండలన్నిటికంటే అతనికి ద్వేషం మేరు పర్వతం మీద. దీనిని వృత్తి విరోధము అంటారు. ఒకే వృత్తిలో ఉన్నవాడికి ఆ పక్కవాడి మీద మండుతూ ఉంటుందన్నమాట. ఒక చోట ఇద్దరు పండితులు ఉంటే ఇద్దరిది ఒకటే వృత్తి అయితే అవతల వాడికి పేరు వస్తే అవతల వాడికి మండిపోతుంది. మేరు పర్వతము పర్వతమే, వింధ్య పర్వతము పర్వతమే, మేరు పర్వతం చాలా గొప్పదని జగత్తు పొగుడుతోంది, వింధ్య పర్వతాన్ని అంతలా పొగడ్డం లేదు ఆ రోజుల్లో. దాంతో వింధ్యానికి కోపం వచ్చింది. నేను గొప్పవాడిని అయినా అవ్వకపోయినా మేరు పర్వతాన్ని గొప్పది అని ప్రజలు కొంతమంది పొగుడుతున్నారు, ఇప్పుడు నారదుడు కూడా అదే మాట చెబుతున్నాడు, కాబట్టి ఈ మేరు పర్వతం అంతం చూడాలి, చూడాలంటే నాకు రెక్కలు లేవు, రెక్కలే కనుక ఉండి ఉంటే మహావేగంగా ఎగిరి వెళ్ళి ఆ మేరు పర్వతం నెత్తి మీద కాలితో ఒక్క తొక్కు తొక్కి పాతాళానికి పంపేసేవాణ్ణి. అడుసులో పొల్ల తాటి పండదమినట్లు, బురదలో తాటిపండును తొక్కేవారు పూర్వం. తాటిపండుని బురదలో ఎంత బాగా తొక్కి కిందకి పంపిస్తే చెట్టు అంత బాగా పెరుగుతుంది. అలా నేను వింధ్య పర్వతాన్ని ఎగిరి వెళ్ళి మేరు పర్వతాన్ని తొక్కేసేవాణ్ణి రెక్కలుండుంటే. ఏం లాభం? మా పర్వతాలకి పూర్వం రెక్కలుండేవి, దురదృష్టవశాత్తు ఈ పర్వతాలు రెక్కలు కలిగి ఎగిరెగిరి ఎవరైనా 10 మంది ఇలా పురాణం వింటూ ఉంటే వాళ్ళ మీద వాలేవి. ఆ పర్వతాలకు రెక్కలు లేవు కాబట్టి వినడానికి మీరు, చెప్పడానికి నేను ఉన్నాం, కానీ ఉండి ఉంటే మన మీద కూడా వాలేవి. దాంతో వీళ్ళంతా పచ్చడి పచ్చడి అయిపోయేవారు. జనమంతా ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, దేవేంద్ర పర్వతాలకు రెక్కలుండడంతో ప్రమాదంగా ఉంది, ఎగిరి ఎగిరి హఠాత్తుగా మా మీద వాలుతున్నాయి, మేమంతా చచ్చిపోతున్నాం, రక్షించమన్నారు. ఇంద్రుడు ఆగ్రహించాడు. తతఃక్రుద్ధ సహస్రాక్ష వజ్రముద్యమ్య దేవరాట్. దాంతో క్రోధం తెచ్చుకున్న, కోపం తెచ్చుకున్న ఇంద్రుడు వజ్రాయుధాన్ని పుచ్చుకుని కనిపించిన పర్వతాల కల్లా రెక్కలు పట 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 తెంచి అవతల పారేశాడు. పర్వతాల రెక్కలన్నీ తెగిపోయాయి.
దాంతో నాకు రెక్కలు లేకుండా అయిపోయాయి. ఆనాడు ఒక్కడు మా కులంలో ఎవడో తప్పు చేసినందుకు మా పర్వతాల రెక్కలన్నీ నరికి ఇంద్రుడు అన్యాయం చేశాడు. ఆ రెక్కలే ఉండి ఉంటేనా ఇవాళ ఎగిరి నా శత్రువుని మేరు పర్వతాన్ని రూపురేఖలు లేకుండా చేసేవాడిని. కానీ ఏం లాభం? ఇప్పుడు రెక్కలు లేవు, కానీ ఇంకొక శక్తి ఉంది నా దగ్గర. ఎగరలేను కానీ పైకి పెరగగలను. పైకి పెరిగి ఇప్పుడు నేను మేరు పర్వతం కంటే గొప్పవాడిని అనిపించుకుంటాను. ఎలాగా? మేరు పర్వతం చుట్టూతో సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. రోజు నేను సూర్యుడిని ఆపేశాను అనుకో, పైకి లేచి సూర్యుడి రథాన్ని, ఇంకా మేరు పర్వతం చుట్టూతో సూర్యుడు తిరగడు. సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరగకపోతే నాకు పేరు వస్తుంది. అంతటి సూర్యుణ్ణి ఆపిన వీరుడు వింధ్యం అని పొగుడుతారు. దాంతోపాటు మేరు పర్వతానికి ఉన్న అహంకారము పోతుంది, ఎందుకంటే సూర్యుడు తిరగడం లేదు కనుక అనుకుని రిమ్మున పైకి లేచిపోయాడు. అలా పైకి లేవగలిగే శక్తి అతనికి ఉంది కనుక బాగా పెరిగాడు. ఆ సమయంలో సూర్యుడు వేగంగా ఆకాశంలో ప్రయాణం చేస్తున్నాడు. తక్కన సూర్యుడి 7 గుర్రాలు వచ్చి ఈ కొండకి తగిలాయి. వింధ్య పర్వతానికి గుర్రాలు ఆగిపోయాయి. ఒక్క క్షణం కూడా ఎప్పుడూ ఆగకుండా నిరంతరం లోక పర్యటన చేసే సూర్య భగవానుడి గుర్రములు వింధ్య పర్వతానికి తగిలి తక్కన ఆగిపోయాయి. దాంతో ఏమైంది? కాలం ఆగిపోయింది. ఇప్పుడు సూర్యుడు రోజు ఆకాశంలో తన 7 గుర్రములతో ఉన్న రథం మీద తిరుగుతూ ఉంటేనే కాలం గడుస్తుంది. రాత్రి పగలు ఏర్పడతాయి. అవి ఏర్పడతాయి అప్పుడు మనందరం ఆయువుని పెంచుకోవడం తుంచుకోవడం చేస్తాం. ఈ జగత్తంతా హాయిగా నడుస్తుంది, లేకపోతే ప్రళయం వస్తుంది. రాత్రి పగలు లేకుండా కాలం ఒకే రకంగా స్తంభించిపోతే ఎవడూ బతకడైక. ఒకవేపు అంటే పశ్చిమ దేశాలలో పూర్తిగా సూర్యుడు అక్కడే ఉండిపోయాడు. ఇటు తూర్పు దేశాలలో సూర్యుడు లేడు. అంటే ప్రాచ్య దేశాలైన మన భారతదేశం మొదలైన చోట చీకటి, అవతల దేశాలలో సూర్యుడు ఉండడం వల్ల వెలుతురు. అటువాడికి రాత్రి అవ్వదు, ఇటువాడికి పగలవ్వదు. వాళ్ళకి ఇబ్బందే, వీళ్ళకి ఇబ్బందే. స్వాహాకారం, స్వధాకారం, వషట్కారాలు ఆగిపోయాయి. సంధ్యావందనాలు లేవు, పురాణాలు లేవు. ఆకలేస్తుంది, అన్నం తిందామంటే తెల్లవారితే కానీ అన్నం తినకూడదు. ఇక్కడ వాళ్ళకి అక్కడ వాళ్ళకి పడుకుందామని నిద్రపోదామంటే పగలు. దాంతో జగత్తంతా హాహాకారాలు చేసాయి. చివరికి అంతా కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నా కోసం ఇంత దూరం వచ్చారా? ఎందుకయ్యా ఇంత దూరం రావడం? మీకు భూలోకంలోనే వింధ్య పర్వతాన్ని అణిచే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నాడు. అక్కడ రాశారండి, ఇది మనందరం తెలుసుకోవాలి. అసలు పరమేశ్వరుడి గురించి తెలుసుకోవాలంటే ముందు ఈ ఘట్టం వింటేనే అసలు శివుడికి ఏది ఇష్టమో తెలుస్తుంది. బ్రహ్మ దగ్గరికి దేవతలు ఋషులు వెళ్ళారు. అందులో మామూలు దేవతలు కాదు, ఇంద్రుడు, దిక్పాలకులు మొదలైన వాళ్ళు వెళ్ళారు. ఇంకా ఋషులు కూడా సామాన్య ఋషులు కాదు. కౌండిన్యాత్రి మరీచి దక్ష కపిల అగస్త్య దాక్షపాదాంగిర శాండిల్యక్రతు కణ్వ కుత్స భృగు విశ్వామిత్ర మైత్రేయ మార్కండేయాసురి వామదేవ కపి దుర్వాసో బక వ్యాఘ్రపాన్ మాండవ్యాది మహామునుల్ సనిరి అన్నాడు. ఇంతమంది హేమహేమిలు, కౌండిన్యుడు, అత్రి, మరీచి, దక్షుడు, అగస్త్యుడు, కపిలుడు మొదలైనటువంటి హేమహేమిలు ఒకళ్ళను మించిన వాళ్ళు. వాళ్ళు తలుచుకుంటే ప్రపంచంలో మళ్ళీ ఇంకొక సృష్టి చెయ్యగలిగినటువంటి వాళ్ళు. ఇంతమంది మహానుభావులు అందరితోటి బ్రహ్మ అన్నాడు. వాళ్ళు రాగానే, ఇదిగో చూసారా, నేను కూర్చున్న సింహాసనానికి ఎదురుగుండా కుడివైపు కొన్ని ఆసనాలు, ఎడమవైపు కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ కుడివైపు ఆసనాలలో కూర్చున్న వాళ్ళంతా తల్లిదండ్రుల్ని భక్తితో పూజించిన వాడు. బ్రహ్మలోకంలో తల్లిదండ్రుల్ని రోజు పొద్దుటే పూజించి వాళ్ళకి నమస్కరించి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుని వాళ్ళు ఏం చెబితే అది చేసే వాళ్ళంతా బ్రహ్మగారికి కుడివైపు కూర్చోగలుగుతారట. ఎంత తేలికో ఆలోచించండి. ఇది తల్లిదండ్రుల్ని పూజించక రకరకాల పూజలు చేసేటటువంటి వాడు బ్రహ్మలోకం కాదు కదా, అధోలోకానికి కూడా వెళ్ళడన్నారు. బ్రహ్మ సుస్పష్టంగా చెప్పాడు, నిత్యం శివపూజ చేసి నమశివాయ మంత్రాన్ని చెవిలో వేసుకునేవాళ్ళు ఇదిగో నా పక్కన కుడివేపున కూర్చుని నా గౌరవం పొందుతారు. మారేడు తోట నాటి ఆ తోటలో నీళ్లు పోసి ఆ ఆకుల్ని కేవలం శివపూజకి మాత్రమే వాడేటటువంటి వాళ్ళు నాకు కుడివేపున కూర్చుని నా గౌరవం పొందుతారు. తెల్లవారగాని ఆవుపాలు పట్టుకొచ్చి శివలింగం మీద పోసేటటువంటి వాడు నాకు కుడివేపు కూర్చుని నా గౌరవం పొందుతాడు. ఇక గోవులని భక్తి శ్రద్ధలతో పూజించేవాళ్ళు, గోశాలని రక్షించేవాడు, గోవుల్ని పూజించేవాడు. గోవులంటే కేవలం పాలిచ్చే ఆవులని అనుకుంటారు. గోశబ్దం పుల్లింగం కూడా ఉంది, ఆబోతుకు కూడా దాన్నే వాడాలి. ఆబోతుని వృషము అని అంటాం, అంటే ధర్మదేవత ఆబోతు రూపంలో ఉంటుంది. ఇందాక మీరు చూశారు గుడి దగ్గర మనం పైకి వస్తూ ఉంటే భ్రమరాంబాదేవి సన్నిధానానికి అక్కడ ఆబోతు దర్శనమయ్యింది. అప్పుడే మన జన్మలు ధన్యమైపోయాయి. ఈ క్షేత్రంలో అనుక్షణము శాస్త్రములలో పురాణములలో ఉపనిషత్తులలో ఏం చెప్పారో అవన్నీ అనుక్షణం జరుగుతున్నాయి కాబట్టి ఈ కొండ ఎన్ని యుగాలైనా మనల్ని అనుగ్రహిస్తోంది. మీరు చూడండి, ఇక్కడికి రాగానే సరిగ్గా సాయం సంధ్యా సమయంలో ఆబోతు కనబడింది. ఒక్కొక్కప్పుడు నేను ఏనుగుని చూశాను. ఇక్కడ గోశాల ఉందని చెప్పారు ఇందాక రాగానే. గోశాలలో ఉన్నటువంటి ఆవులు ఒకసారి మీరు అందరూ ఇక్కడికి వచ్చిన భక్తులు ఒకసారి చూసి తీరాలి. ఆవులు ఎక్కడ రక్షింపబడితే అక్కడ ఈశ్వరుడు ఉంటాడు. శ్రీశైల మల్లికార్జునుడు శాశ్వతంగా కలియుగాంతం వరకు కూడా ఈ కొండ మీద ఎందుకుంటున్నాడో తెలుసునా మీకు? ఇక్కడ ధర్మం ప్రకారంగా అర్చనలు జరుగుతున్నాయి గనక. మీకు వీలుంటే మహాభారతం ఆనుశాసనిక పర్వం చదవండి లేదా వినండి. యూట్యూబ్లోకి వెళ్ళి వత్తిపత్తి పద్మాకరను కొడితే నా భారతం వస్తుంది, అందులో ఆనుశాసనిక పర్వం వినండి. అందులో గోవుల మహిమలో శివుడు గోవులకిచ్చిన వరం ఒకటి ఉంది. ఒకప్పుడు ఆవులన్నీ కైలాస పర్వత ప్రాంగణం దగ్గర మేతకి వెళ్ళాయి. అక్కడ కైలాసంలో శివుడు కళ్ళు మూసుకుని ఇలా ధ్యానంలో ఉన్నాడు. ఆయన ధ్యానం చేస్తూ ఉంటే ఆవులు కొన్ని దూడలు తల్లుల దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నాయి. పాలు తాగుతూ ఉంటే ఎంగిలి పాలు వెళ్ళి శివుడి నెత్తి మీద పడ్డాయి, మౌళి మీద, జటాజోటం మీద. అది మామూలు జటాజోటం కాదు, ధూర్జటి అన్నారు శివుణ్ణి. ధూహు అంటే బరువైన పెద్ద పెద్ద జడలు ఆయనవి, అందుకని ధూర్జటి అన్నారు. పెద్ద పెద్ద జడలు కలిగిన వాడు. ఆ జడల మీద ఈ ఎంగిలి పాలు పడ్డంతో శివుడు ఆగ్రహించి మూడవ కన్ను తెరిచాడు. తెరవడంతో ఆవుల్లో కొన్ని నల్లగా మారిపోయాయి, బొగ్గులే అయిపోయాయి. ఆవులు కంగారు పడిపోయి, మహాత్మా నీ మూడవ కన్ను తెరవద్దు, మూసేయి, లేకపోతే మేమంతా కాలి చచ్చిపోతాం అని కాళ్ళకి నమస్కరించాయి. ఆయన కరుణాస్వరూపుడు. అట్టే కోపం రావడం ఎంత, ఆ కోపం పోవడం ఎంత, ఇంకా అంతటి కరుణ మరి ఎవరిలో ఉండదు. అందుకే కరుణ అంటే పరమేశ్వరుడి దగ్గరే ఉందని చెప్పారు. ఆయన వెంటనే కన్ను మూసేశాడు, మూడవ కన్ను. అప్పుడు ఆవులు వచ్చి, మహాత్మా నువ్వు ఒకప్పుడు చెప్పావు ఆవులకి ఎంగిలి లేదు, ఆవుల పాలు ఎంగిలి పాలు తీసినా నా అభిషేకానికి పరుకొస్తాయి అన్నావు. అటువంటిది మా దూడలు వచ్చి పాలు తాగుతూ ఉంటే ఎంగిలి పాలు నీ మౌళి మీద పడగానే, నీ జడల మీద పడగానే ఎందుకు కోపగించి మూడవ కన్ను తెరిచావు, మాలో కొంత నల్లగా అయిపోయాం, అనుగ్రహించు అని అడిగాయి. ఇది మహాభారతంలో కథ అన్నమాట, పంచమ వేదంలోని కథ. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, మిమ్మల్ని అనుగ్రహించడానికే ముందు ఆగ్రహించానన్నాడు. ఎప్పుడైనా ముందు శివుడికి కోపం వస్తే తర్వాత అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. ఎలాగా, బంగారంలో కల్తీ ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి, నిప్పుల్లో బాగా కాల్చి కొట్టి సమ్మెటతో శుద్ధి చేస్తే అప్పుడు నగగా మారుతుంది. ఇవాళ చేతికి ఒక ఉంగరం పెట్టుకుంటున్నామంటే, మెడలో ఒక గొలుసు వేసుకుంటున్నామంటే, లేదా ఇంకేదైనా ఆభరణం చేయించుకుంటున్నామంటే ముందు బంగారాన్ని కొలిమిలో కాల్చాలి, శుద్ధితో కొట్టాలి. కొట్టితేనే అప్పుడు అది ఆభరణం అవుతుంది, అంటే అందులో ఉన్న అపవిత్రత పోతుంది. అలాగే మీలో అంతో ఎంతో తెలియకుండా కొంత దోషం ఇంకా మిగిలింది, ఆ దోషం పోయి మీరు శాశ్వతంగా పవిత్రంగా ఉండాలంటే మిమ్మల్ని శుద్ధి చెయ్యాలి. ఆ శుద్ధి చెయ్యడం కోసమే ఎంగిలి పాలు నెత్తి మీద పడ్డాయనే నెపంతో కోపగించాను, మూడవ కన్ను తెరిచాను, మీలో కొన్ని ఆవులు నల్లవైపోయాయి. ఈ నల్ల ఆవుల్ని ఇక మీదట కపిల గోవులు అని పిలుస్తారు భూలోకంలో. కపిలత్వం అంటే నల్లని ధనం, కపిల అంటే నలుపు అని అర్థం అన్నమాట. ఈ నల్లని గోవులు తెల్లని గోవుల కంటే చాలా గొప్పవి. నాకు అన్నిటికంటే కపిల గోవు అంటే ఇష్టము అని లోకానికి చాటుతున్నాను. ఆవులకు ఎంగిలి లేదు, ఆవుల పాలు నా శిరస్సు మీద పోసేవాళ్ళు, ఆవుల్ని పూజించేవాళ్ళు, అందులో ప్రత్యేకంగా కపిల గోవుల పాలతో అభిషేకం చేసేవారు నాకు అత్యంత ప్రియులు. వీళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి బ్రహ్మ సత్కారం పొందుదురుగాక అని వరమిచ్చాడు. అప్పటి నుంచి బ్రహ్మదేవుడు భూలోకంలో గోవుల్ని సంరక్షించిన వాళ్ళు, గోవుల పాలు పట్టుకొచ్చి శివలింగం మీద పోసేవాళ్ళు, వీళ్ళందరినీ తన బ్రహ్మలోకానికి పిలిపించి ఎడమవేపున్నటువంటి ఆసనాల మీద కూర్చోబెట్టి వాళ్ళ మెడలో దండవేసి గౌరవించి అప్పుడు కైలాసానికి పంపడం మొదలుపెట్టాడు. ఇది బ్రహ్మగారు ఇప్పుడు కాశీఖండంలో దేవతలకి ఋషులకి చెప్పి, అదిగో శివుడి అనుగ్రహం వల్ల గోవులన్నీ చాలా గొప్పవయ్యాయి, ఆ గోవులని పూజించిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చునున్నారు, వీళ్ళందరినీ నేను పూజించి ఆ తర్వాత కైలాసానికి పంపుతాను, నాకు చాలా ఇష్టమైనవి గోవులు అన్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది కాశీఖండంలో. బ్రాహ్మణాశ్చైవ గావశ్చ కులమేకం ద్విధాకృతం ఏకత్ర మంత్రాహ తిష్టంతి హవిరేకత్ర తిష్టతి. పూర్వం గోవులు బ్రాహ్మణులు ఇద్దరూ ఒకటే కులం, కానీ లోకంలో యజ్ఞాలు చేయడానికి మంత్రము నెయ్యి రెండూ అవసరమయ్యాయి. అందుకని నేను వెంటనే రెండు జాతుల కింద చీల్చాను విప్రుల్ని. ఎడమవేపున్న భాగం గోవులయ్యాయి, కుడివేపున్న వాళ్ళు విప్రులయ్యారు. ఏకత్ర మంత్రాహ తిష్టంతి, బ్రాహ్మణుల దగ్గర మంత్రం పెట్టాను. హవిరేకత్ర తిష్టతి, ఆవులలో హవిస్సు నెయ్యి పెట్టాను. ఈ మంత్రం ఈ నెయ్యి ఈ రెండూ కలిసి ఇటు దేవతల్ని సమస్త త్రిమూర్తుల్ని సకల లోకాల్ని రక్షిస్తున్నాయి. కాబట్టి గోవుల్ని పూజించటం సకల విప్రుల్ని పూజించటం సకల దేవతల్ని పూజించడంతో సమానం, వాళ్ళు నా దగ్గర జాగ్రత్తగా ఉంటారు అని పొగిడి, మీరందరూ ఇప్పుడు ఇటు గోవుల్ని పూజించిన వాళ్ళని తల్లిదండ్రుల్ని పూజించిన వాళ్ళని ఇలాంటి పుణ్యాత్ముల్ని నా దగ్గర చూశారు గనక మీకు శుభమవుతుంది, వెళ్ళండి కాశీ. అక్కడ కాశీలో అగస్త్యుడనే మహర్షి తన భార్యతో లోపాముద్రతో ఆశ్రమం కట్టుకున్నాడు, మల్లె తీగలు నాటాడు, బిల్వవృక్షాలు నాటాడు, పార్వతీ పరమేశ్వరుని పూజిస్తున్నాడు, ఆయన 5 నిమిషాలలో వింధ్యపర్వతాన్ని అణిచివేస్తాడు అన్నాడు ఆయన. వెంటనే ఈ దేవతలంతా ఋషులంతా భూలోకానికి వచ్చారు, కాశీక్షేత్రానికి వచ్చారు. ఈ వంకతో అదృష్టంతో కాశీని చూశారు, దర్శించారు. ఎంత అదృష్టం, ఏదో ఒక వంకతో అయినా క్షేత్రానికి రావటం. ఆ తర్వాత అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళారు. అగస్త్యుడు ఎంత గొప్పవాడో తెలిసిన, మారేడు చెట్ల మధ్యలో ఉన్నాడు ఆయన బిల్వవనంలో, ఒళ్ళంతా విభూతి పూసేసుకున్నాడు. ఇంకా భస్మ స్నానం అంటారా, విభూతి కుప్ప కింద పోసుకుని ఆ కుప్పలో పడుకునేవట తరచుగా ఆయన. విభూతి ఇంత పిసరు శరీరానికి తగిలితే చాలు వాడు పవిత్రుడైపోతాడు. విభూతి మహిమ ఇంకెంత అనడానికి వీల్లేదు. రోజు శివుడి దగ్గరికి పెడుతున్నారు, ఇందాక కూడా నా చేత కాస్త విభూతి ఇచ్చి స్వామివారి మీద పామించారు, ఆయన మీద చక్కగా అలిమిన తర్వాత ఆ అలదిన విభూతిని నేను నుదుట పెట్టుకున్నాను, నుదుట విభూతి లేకుండా అసలు ఆలయంలోకి అడుగు పెట్టకూడదని చెప్పారు. అందుకే ఇక్కడ ఈ సంవత్సరం నుంచో నేను ఇప్పుడే వచ్చాను, లాస్ట్ ఇయర్ రాలేదు, ప్రతి సంవత్సరం వస్తాను, అసలు నా జీవితానికి దీనికి ఒక పెద్ద సంబంధం ఉంది, అది రెండవ రోజు చెబుతాను. ఇవాళ రాగానే అక్కడ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియామకం చేశారు. అతని పని ఏమిటంటే వచ్చిన వాడికి విభూతి పెట్టే లోపలికి పంపుతున్నాడు. విభూతి లేకుండా అసలు ఎవరూ శివుడి దర్శనానికి వెళ్లకుండా కఠోర నియమం పెట్టిన మీ అందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే, ఎంతో మందికి ఉపకారం చేసి పెడుతున్నారు. ఎందుకంటే శివపురాణంలో శ్రీశైల మహిమలో ప్రత్యేకంగా చెప్పారు, అదే విజ్ఞేశ్వర సంహితలో కూడా, దిగ్భస్మరహితం పాలం దిగ్గ్రామ అశివాలయం దిగ్ అనీశార్చనం జన్మ దిగ్ విద్యాం అశివాశ్రయాం. ఇది విజ్ఞేశ్వర సంహితలో శివపురాణంలో శ్లోకం. నందీశ్వరుడు ఋషులకి చెప్పిన మాట సనకర్సనందనాథులతో, దిగ్భస్మరహితం పాలం, నుదుట విభూతి లేని నుదురు చూడకూడదు, దరిద్రం అన్నాడంతే. లేవగానే విభూతి పెట్టుకుని బయటికి రావాలి, అలా విభూతి లేనటువంటి నుదురు చూస్తే మహాపాపం, చి అన్నాడనమాట. దిక్ అంటే చి అని తిట్టడమే. అటువంటి నుదురుతో శివుణ్ణి ఎలా చూస్తాం, పోని సామాన్యమైన శివుడా, స్వయంభూ అయి జ్యోతిర్లింగమాయే అటువంటి స్వామిని విభూతి లేకుండా చూస్తే మహాపాపం. అందుకని దిగ్భస్మరహితం పాలం నందీశ్వరుడు చెప్పాడు పోని. ఏదో పద్మాగర్ గారు చెబితే ఆయన అలాగే చెబుతాడులే అనొచ్చును, ఏమయ్యా నువ్వేం చెప్పావు ప్రామాణికం ఉందానని. ఇది నేను ప్రామాణికంగా చెబుతున్న శ్లోకం. ఇప్పుడు ఇంతవరకు నేను చెప్పినటువంటి పురాణములో ప్రతి శ్లోకము ఎక్కడో ఒక